ఎఫ్ఐ 3 శ్లోకంలో అర్జున ఉవాచ.
అర్జున ఉవాచ
నష్టో మోహ స్మృతిర్లబ్ధ.
నష్టో మోహ స్మృతిర్లబ్ధ
తత్ప్రసాదాన్మయాచ్యుత.
తత్ప్రసాదాన్మయాచ్యుత
ఇతోస్మి గత సందేహః.
ఇతోస్మి గత సందేహః.
కరిష్యే వచనం తవ.
కరిష్యే వచనం తవ.
భగవానుడు చెప్పదలుచుకున్నటువంటి జ్ఞానాన్నంతా కూడా అర్జునుడికి చెప్పి చివరిగా ఈ జ్ఞానాన్ని నీవు ఏకాగ్రమైనటువంటి చిత్తంతో విన్నావా, దీన్ని పూర్తిగా విన్నావా, దీనితో అజ్ఞానం వల్ల కలిగినటువంటి నీ మోహం తొలగిందా అని అడిగి యథేచ్ఛసి తథాకురు, ఇప్పుడు ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. భగవానుడు అలా చెప్పినప్పుడు అర్జునుడు ఏమన్నాడు, కరిష్యే వచనం తవా అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని భగవానుడు అంటే నీవు ఎట్లా చెబితే అట్లాగనే చేస్తాను అన్నాడు అర్జునుడు. నా ఇష్టం అల్ల, నీ ఇష్ట ప్రకారమే, నీ మాట ప్రకారమే చేస్తాను అన్నాడు. ఇక్కడ నా భ్రమంతా తొలగిపోయింది, స్వస్థితి కలిగింది, సందేహాలు తీరిపోయినాయి అని చెప్పి అర్జునుడు చివరిగా నీ ఇష్ట ప్రకారమే చేస్తాను అన్నాడు. నా భ్రమ తొలగిపోయిందని ఇంతకు ముందు కూడా అన్నాడు 11వ అధ్యాయం ప్రారంభంలో, మోహోయం విగతో మమ, నా మోహం అంతా తొలగిపోయింది అన్నాడు. కానీ నీ ఇష్ట ప్రకారం నీ మాట ప్రకారం చేస్తానన్నప్పుడల్లా నీ విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను అన్నాడు. అందుకని భగవానుడు అక్కడ తన బోధని ఆపల, విశ్వరూపాన్ని చూపించాడు, తన బోధని సంపూర్ణం చేశాడు. ఇక ఇప్పుడు భోజనం పూర్తిగా తినటం ఎప్పుడు ఆపుతారంటే ఆకలి తీరినప్పుడు. ఆకలి ఎప్పుడు తీరుద్ది? ఆకలి తీరినట్టుగా మనకు గుర్తేంది, త్రేపు వచ్చుద్ది. ఇప్పుడు అర్జునుడికి కూడా అలాంటి త్రేపు వచ్చింది. ఆ త్రేపే కరిష్యే వచనం తవ అని. దాంతో భగవానుడు తన బోధని ఆపేశాడు. మొదట్లో అర్జునుడు అహంకారాన్ని పట్టుకున్నాడు, గాంధీవాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు గాంధీవాన్ని పట్టుకున్నాడు, అహంకారాన్ని విడిచిపెట్టాడు. ఇది కరిష్యే వచనం తవ అనేటువంటి మాట యొక్క ప్రభావం ఎంత ఉంది. పైగా ఈ వాక్యంలో 3 పదాలు ఉన్నాయి, కరిష్యే వచనం తవ. ఈ 3 యోగాలకి ప్రతినిధిగా ఉన్నాయి. కరిష్యే కర్మయోగం, తవ భక్తి యోగం, వచనం జ్ఞానయోగం. అందుకని 3 యోగాల యొక్క కలయికతో ఉన్నటువంటి వాక్యం గనక ఇది అష్టాక్షరి మహామంత్రం లాంటిది, 8 అక్షరాల మంత్రం లాంటిది. సరే, దీనితో భగవానుడు అడగటము, అర్జునుడు చెప్పటము 2 అయిపోయినాయి. అంటే గురు శిష్యుల సంభాషణ కూడా పూర్తయిపోయింది. మరి అంతా పూర్తయిపోయిన తర్వాత మనకి ఇక యుద్ధరంగంతో పని లేదు. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే హస్తినాపురంలో ధృతరాష్ట్రుని యొక్క ఆంతరంగిక మందిరంలో ఈ అర్జునుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ అంతా కూడా దివ్య దృష్టి కారణంగా విన్నటువంటి సంజయుడు మొత్తాన్ని చక్కగా వివరంగా ధృతరాష్ట్రుడికి చెప్పి అక్కడ తాను కూడా ముగిస్తున్నాడు. అంటే ధృతరాష్ట్రుడికి ఆయన న్యూస్ రిపోర్టర్గా ఉన్నాడు, అందుకనే తన మాటలు ముగిస్తూ ఉన్నాడు. అయితే ఎలా ముగిస్తున్నాడు అది మనకి 74వ శ్లోకంలో చెప్తున్నారు. 74వ శ్లోకం చూడండి. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య ఆర్ధస్య చ మహాత్మనః
సంవాదమిమమస్రౌషం
అద్భుతం రోమహర్షణం
సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య
ఆర్ధస్య చ మహాత్మనః
సంవాదమిమమస్రౌషం
అద్భుతం రోమహర్షణం
అద్భుతం రోమహర్షణం.
సంజయ ఉవాచ, సంజయుడు అంటున్నాడు, ఇక శ్రీకృష్ణుడి యొక్క పలుకులు అర్జునుడి యొక్క పలుకులు మనకి వినిపించవు. సంజయుడు ధృతరాష్ట్రుడు ఇద్దరే ఉన్నారు, ఇక ధృతరాష్ట్రుడి పలుకులు కూడా వినిపించవు. ఎందుకనంటే ఆయనకి పలికే అర్హత పోయింది. మొట్టమొదటి మాటతోటే ఆయన ఏం మాట్లాడాడో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం ఆయన పేరు మీదనే ఉంది, ధృతరాష్ట్ర ఉవాచ. మళ్ళీ ధృతరాష్ట్ర ఉవాచ అని పెట్టడం వ్యాసుడికి ఇష్టం లేదు, అందుకనే సంజయుడి యొక్క మాటలతోటే ముగిస్తున్నాడు. ఏమంటున్నాడు, ఇది ఈ ప్రకారంగా అహం నేను వాసుదేవస్య వాసుదేవుడికి మహాత్మనః పార్థస్య చ మహాత్ముడైనటువంటి పార్థునికి అర్జునునికి మధ్య జరిగినటువంటి ఇమం అద్భుతం ఈ అద్భుతమైనటువంటి రోమహర్షణం ఒళ్ళు పులకరించిపోయేటువంటి రోమాలు నెక్కబడుచుకొని ఒళ్ళు పులకరించిపోయేటువంటి సంవాదం అశ్రౌషం సంవాదాన్ని నేను విన్నాను అని ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. ధృతరాష్ట్రుడికి తెలుసు సంజయుడంతా కూడా వ్యాసుడి యొక్క అనుగ్రహంతో దివ్య దృష్టిని పొంది అక్కడ జరిగినటువంటి విషయమంతా చెబుతున్నాడని తెలుసు. కానీ ఆ చెప్పేటువంటి విషయం సంజయుడికి ఎలా ఉందట అది ఇక్కడ చెబుతున్నాడు. ఇది అని మొదలుపెట్టారు. సాధారణంగా ఆధ్యాత్మిక రంగంలో వేదాంత గ్రంథాలన్నీ అథాతో ప్రారంభమవుతాయి, ఇతితో ముగుస్తాయి. భగవద్గీత కూడా అథాతో ప్రారంభమైంది, కాకపోతే మధ్యలో అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధాత్తరాష్ట్రాన్ కపిధ్వజ అందులో అక్కడ మొదలైంది. ఇప్పుడేమంటున్నాడు, ఇది ఈ ప్రకారంగా అంటే ఇక నేను ముగిస్తున్నానయ్యా ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పడానికి ఇతి అని మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు, ఈ ప్రకారంగా నేను వాసుదేవుడికి మహాత్ముడైనటువంటి అర్జునుడికి మధ్య జరిగినటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి ఒళ్ళు పులకరించిపోయేటువంటి సంవాదాన్ని నేను విన్నాను అంటున్నాడు. నిజంగా దీంట్లో కూడా పెద్దగా చెప్పుకోవాల్సింది లేకపోయినా అక్కడ ప్రయోగించినటువంటి పదాలని కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంతో లోతైనటువంటి భావాలు ఉన్నాయి. 18 అక్షోహిణుల సేనతో కూడినటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో రెండు సేనల మధ్య నిలిచినటువంటి కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణ వినేటువంటి అవకాశం అదృష్టం నిజంగా ఎవ్వరికీ లేదు, అర్జునుడికి తప్ప. ఎందుకని, అందరూ కూడా దూరంగా ఉన్నారు. అటు పాండవులు దూరంగానే ఉన్నారు, ఇటు కౌరవులు దూరంగానే ఉన్నారు. కారణం ఏమిటనంటే నా రథాన్ని రెండు సేనల మధ్య నిలిపన్నాడు అర్జునుడు, అందుకని రెండు సేనలకి మధ్యకి తీసుకొచ్చి నిలిపాడు. కనుక అటు ఒక కిలోమీటర్ ఇటు ఒక కిలోమీటర్ పైన దూరం ఉంది, అందుకని వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఎవరికి వినపడవు. కానీ ఒక్కరు మాత్రం ఉన్నారు అర్జునుడు తప్ప వినగలిగినటువంటి వాడు, ఈ సంజయుడు. ఎందుకని వ్యాస మహర్షి ప్రసాదించినటువంటి దివ్య దృష్టి వల్ల సంజయుడు మాత్రం వినగలిగాడు. ఆ విషయాన్ని ఇప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు సంజయుడు. ఆ సంభాషణ కూడా ఎలాంటిదో కూడా చెప్తున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వినవయ్యా, ఇప్పటిదాకా చెప్పా నీకు, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఆ యుద్ధరంగ మధ్యంలో భగవానుడు అర్జునుడికి బోధించినటువంటి ఆ జ్ఞానాన్ని నాకు కూడా వినేటువంటి అదృష్టం కలిగింది కనుక వ్యాస మహర్షి ప్రసాదించినటువంటి దివ్య దృష్టి వల్ల ఇప్పుడు నీకు నేను చెప్పగలుగుతున్నాను. ఎలాంటిదో ఆ సంభాషణ తెలుసా అని అద్భుతం అంటున్నాడు. పాపం ఏడుస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే భీష్ముడు పడిపోయాడు, సర్వసైన్యాధిపతి పడిపోయాడు, తన కొడుకులు 100 మందిలో దాదాపు 20 మంది పోయారు. కాబట్టి ఇక ఏమవుతుందో తెలియదు. కానీ పాండవుల్లో ఒక్కడన్నా పోయాడా? ఆ చివరుడో నకులుడో సహదేవుడో వాళ్ళన్నా పోయారా? వాళ్ళు పోల, తన వాళ్ళు పోయినందుకు కాకుండా వాళ్ళు పోనందుకు బాధపడుతున్నాడు. ఇదే అసూయా ద్వేషం కలిగినటువంటి వాడి యొక్క మనస్థితి. అలాంటి వాడికి ఇంకొకరు మంట పుట్టిస్తున్నాడా అనిపిస్తున్నట్టుగా సంజయుడు అంటున్నాడు, ఆహాహా, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ అత్యద్భుతం అంటున్నాడు. అసలు ఎప్పుడైనా మనం అద్భుతం అని దేన్ని అంటాం? ఏదైనా ఒక గొప్ప దృశ్యాన్ని మనం చూసినప్పుడు ఎప్పుడూ అనుకోకుండా, ఊహించకుండా, మనం ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా ఉన్నటువంటి దాన్ని చూస్తే అద్భుతం అంటాం, ఆశ్చర్యకరం అంటాం. అది మనకు కనుక ఉపయోగం అయితే ఉపయోగకరం అంటాం. ఇలాంటి విషయాలు విన్నప్పుడు అద్భుతం అంటాం. మరి గీతా శాస్త్రాన్ని ఎందుకు అద్భుతం అంటున్నాడు అంటే, పరుసవేది ఇనుముని కనుక తాకినట్లయితే అది బంగారంగా మారిపోద్ది. దాన్ని మన కళ్ళతో మొదటిసారి చూసామనుకోండి, ఎన్నిసార్లు విన్నా మనకేం పెద్ద ప్రయోజనం కలగదు, మనకేమీ ఆశ్చర్యం కలగదు. కానీ ఆ ఇనపు ముక్కలన్నీ తీసుకొచ్చి ఒక చోట పడేసి ఈ పరుసవేది అనేటువంటి దాన్ని దానికి తగిలిస్తే ఒక్కసారిగా ఇనప ముక్కలన్నీ బంగారంగా మారిపోతే, మన కళ్ళెదుటే మారిపోతే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. అదిగో అలాంటి అద్భుతమే ఈ గీతా జ్ఞాన బోధ అంటున్నాడు. ఈ గీతా జ్ఞాన బోధ ఎందుకు అద్భుతం అంటే, దీని యొక్క స్పర్శ తగలటంలోతోనే అర్జునుడిలో ఉన్నటువంటి విషాదం కాస్త తొలగిపోయింది. పరుసవేది తగిలితే ఇనుము బంగారమైంది. ఈ గీతా జ్ఞానం తగలటంతో అర్జునుడిలో విషాదం కాస్త పోయి ఆయన కర్తవ్య విముఖుడైనటువంటి వాడు కర్తవ్యోన్ముఖుడయ్యాడు. యుద్ధం చేయనని భీష్మించుకొని కూర్చున్నటువంటి వాడు, వాళ్ళు బాణాలు వేసినా నేను మాత్రం బాణాలు వేయను, నేను చనిపోతేనే నాకు బాగుంటుంది అని అన్నటువంటి వాడు ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎందుకని? భగవానుడిచ్చినటువంటి ఈ గీతా బోధతో, ఈ గీతా బోధతోటి ఒక్క గంటలో గాంధీవాన్ని అవతల పారేసి రథోపస్థులైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని చేతబట్టి రథస్థులై నిలబడ్డాడు. దీనంతా చూస్తున్నాడు సంజయుడు. చూస్తున్నాడంటే దగ్గర లేడు, ఎక్కడో ఉన్నాడు పాపం, కానీ ఆయన కంటికి కనపడుతుంటుంది. మనం కనుక టీవీలో చూసినట్టుగా ఆయనకి మొత్తం కనపడతాం. అందుకని అలా అర్జునుడు ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధమయ్యాడో సంజయుడికి అద్భుతం అనిపించింది. అలా అనిపించడం వల్ల ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకనంటే తాను చూస్తూ చూస్తూ ఉండగానే ఛీ నాకు యుద్ధం వద్దు అని అవతల మారేసినటువంటి వాడు సక్రమైన ఆయుధాన్ని పట్టుకొని రెడీ నేను యుద్ధానికి అనేటప్పటికల్లా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ మరొక విషయం కూడా ఉంది, అదేమిటంటే ఇది ఉపనిషత్తుల సారం. భగవానుడు బోధించినటువంటి జ్ఞానం ఉపనిషత్తుల యొక్క సారం. యోగ శాస్త్రం, బ్రహ్మ విద్య, ఈ విద్యని ఎక్కడో ప్రశాంత ప్రదేశంలో కూర్చొని చక్కని వాతావరణంలో గురు శిష్యులు ఇద్దరు కూర్చొని ఆ శిష్యుడికి గురువు బోధించడం కాదు ఇక్కడ జరిగింది. గందరగోళంతో కూడినటువంటి యుద్ధ వాతావరణంలో అనేకమైనటువంటి శబ్దాలు, జంతువుల యొక్క శబ్దాలు వస్తున్నాయి, రథచక్ర నిస్వనాలు వినపడతా ఉన్నాయి, యుద్ధ భేరీలు మోగిస్తూ ఉన్నారు, వీరులు సవాళ్లు విసురుకుంటున్నారు, ఎప్పుడా ఎప్పుడా యుద్ధం అని. అలాంటి సమయంలో చతురంగ బలాలతో కూడినటువంటి సేనావాహిని మధ్య, 18 అక్షోహిణుల సేనల మధ్య భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. అయితే దీన్ని అర్థం చేసుకోవటం, విని అర్థం చేసుకోవటం ఎవరికైనా సాధ్యమా అంటే మనలాంటి వాళ్ళకి మాత్రం సాధ్యం కాదు. ఎందుకని, మనం ప్రశాంతంగా కూర్చొని వినటానికే కుదరదు. గురువు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి పోయి మనం వినాలంటే అప్పుడు కూడా మనకి ఎన్నో ఆటంకాలు. మన ఇంట్లో కూర్చొని మనం వినాలన్నా కూడా ఏమిటో మన వాళ్ళే అంటుంటారు కదా, ఏమిటారండి నిన్న కుదరలేదండి నాకు వినటానికి, మొన్న కుదరలేదండి అంటే మన ఇంట్లో మనం కూర్చొని వినటానికి కూడా కుదరట్లా. మరి అర్జునుడికి మాత్రం ఎంత కుదిరింది? అందుకే కుదిరింది కాబట్టి ఆశ్చర్యపడుతున్నాడు, అద్భుతం అంటున్నాడు సంజయుడు. అతడు ఎలా ఉన్నాడనంటే అసలు అది తలుచుకుంటామంటే అతడికి ఆనందం ఉప్పొంగిపోతా ఉంది. ఎంతో రహస్యమైనటువంటిది, ఎంతో గొప్పదైనటువంటిది, అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ జ్ఞానాన్ని తేలికగా అర్థమయ్యేటువంటి రీతిలో బోధించడం అద్భుతం. కాబట్టి భగవానుడు బోధించడం అద్భుతం, అర్జునుడు విని అర్థం చేసుకొని కరిష్యే వచనంతవా అనటం అద్భుతం, గాంధీవాన్ని పారేసినటువంటి వాడు గాంధీవాన్ని పట్టుకొని యుద్ధానికి సిద్ధం కావటం అద్భుతం, ఇదంతా తన కంటికి కనపడటం ఒక అద్భుతం. ఈ దివ్య దృష్టి కనుక ఎవరికన్నా ఉందంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనకి పక్కింట్లో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఎక్కడో 10 మైళ్ళు 20 మైళ్ళు 25 మైళ్ళు దూరంలో ఉన్నటువంటివి కూడా కనపడతా ఉంటే అద్భుతం. ఇంతటి జ్ఞానాన్ని స్వయంగా గురువు దగ్గర కూర్చొని వినకపోయినప్పటికి కూడా ఈ జ్ఞానాన్ని పోసగుచ్చినట్టుగా ధృతరాష్ట్రుడికి వినిపించాడు సంజయుడు. ఇలా వినిపించగలిగాడంటే ఇదొక అద్భుతం. మనం ఒక నవల చదివి, ఒక కథ చదివి, ఓ సినిమా చూచి ఇంట్లో వాళ్ళకి ఆ కథ చెప్పండి అని అడిగితే మనం చెబుతా ఉంటే కొంత వదిలిపెడతాం, కొంత మన మాటలు కలుస్తుంటాయి, కొంత దూరం పోయిన తర్వాత వెనక వదిలిపెట్టింది గుర్తొచ్చి మళ్ళీ ఇప్పుడు దాన్ని చెబుతాం, గందరగోళ పడిపోతా ఉంటాం. ఇప్పుడు చూసి వచ్చిన సినిమా, ఇప్పుడు చదివినటువంటి నవల, కానీ మరి ధృతరాష్ట్రుడికి 10 రోజుల తర్వాత మొదటి రోజు యుద్ధం మొదటి రోజు విన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని, గీతా జ్ఞానాన్ని పూసగుచ్చినట్లుగా చెబుతున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి. ఇదొక అద్భుతం. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కాబట్టి అద్భుతం అన్నాడు సంజయుడు. కాబట్టి ఈ శాస్త్రం అద్భుతం, చెప్పినటువంటి వాడు అద్భుతం, విన్నటువంటి వాడు అద్భుతం, దాన్ని చూస్తూ వింటూ ఉన్నటువంటి సంజయుడు అద్భుతం, ఆ విన్నటువంటి దాన్ని మళ్ళీ ధృతరాష్ట్రుడికి చెప్పటం కోసగొచ్చినట్టుగా ఒక్క మాట పోకుండా అద్భుతం, అన్ని అద్భుతాలే, అందుకే అద్భుతం అని ఒక్క మాట అన్నాడు. ఇంకో మాట అన్నాడు రోమహర్షణం అని. రోమహర్షణం, హర్షం అంటే సంతోషం, రోమం అంటే శరీరం మీద ఉన్నటువంటి రోమాలు. అంటే ఈ జ్ఞానాన్ని వింటూ ఉంటే సంజయుడికి ఎలా ఉంది, ధృతరాష్ట్రుడికి కాదు పాపం ఆయనకేమి అట్లా ఉండదు, ఎందుకంటే ఆయన ముద్దు శరీరం కనుక ఆయనకే ఉండదు, కానీ సంజయుడికి మాత్రం ఉంటుంది. ఎలా ఉందంటే రోమాలు సంతోషంతో నిక్కబడుచుకుంటున్నాయట, అందుకనే రోమహర్షణం. రోమాలన్నీ సంతోషంతో నిక్కబడుచుకుంటుంటే, పులకరించగలుగుతుంటే, పులకించిపోతా ఉంటే, ఆనందపడతా ఉంటే, ఆశ్చర్యపోతా ఉంటే, దాన్ని తలుచుకొని 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 ఆనందిస్తున్నాడు సంజయుడు. అందుకే ఇది అద్భుతం రోమహర్షణం అన్నాడు. దీన్ని తలుచుకుంటున్న కొద్దీ సంజయుడికి గగుర్పాటు కలుగుతా ఉంది. హర్షంతో రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి, పులకరింతగలిగిపోతుంది, ఆశ్చర్యము ఆనందము కలుగుతుంది. అది ఏమిటో చెప్పడానికి వీల్లేనటువంటిది, అటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రోమహర్షణం అనేటువంటి మాట, ఈ పదం ఎందుకు ప్రయోగించారంటే, పురాణాలు వినిపించే సూత మహర్షికి ఒక కుమారుడు ఉన్నాడు. సూత మహర్షి శౌనకాది మహర్షులకి కథలన్నీ వినిపిస్తూ ఉంటాడు. ఆ సూత మహర్షికి ఒక పుత్రుడు ఉన్నాడు, ఆయన్ని రోమహర్షణుడు అంటారు. అదేమో ఆయన అసలు పేరు కాదు, ఆయన పేరు గవాల్గణుడు. అయితే ఆ పేరు ఎవరికీ తెలియదు, ఎవరు ఆ పేరుతో పిలవరు, రోమహర్షుడనే పిలుస్తుంటాడు. ఎందుకంటే ఆయన పురాణ కథలు కనుక వినిపిస్తూ ఉంటే కళ్ళకి కట్టినట్లుగా ఉంటాయి, హృదయానికి హత్తుకుపోతూ ఉంటాయి, వినేవాళ్ళందరూ కూడా హర్ష పులకిత గాత్రులు అవుతూ ఉంటారు, రోమాలు సంతోషంతో నిక్కబడుచుకుంటాయి. ఆయన కథ చెప్తుంటే శరీరం మీద ఉన్నటువంటి రోమాలు సంతోషంతో నిక్కబడుచుకుంటా ఉంటాయి, అందుకని ఆయన రోమహర్షణుడు అన్నాడు. ఇలా రోమహర్షణమైనటువంటి సంవాదాన్ని ఎవరి మధ్య జరిగిందో సంజయుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడికి తెలియదా, తెలుసు. అయినప్పటికీ కూడా ఆయనకి మళ్ళీ మళ్ళీ తూది వేసినట్టుగా ఉండాల, అందుకనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః. ఈ సంవాదం ఎవరి మధ్య జరిగిందంటే వాసుదేవుడికి అంటే శ్రీకృష్ణుడికి, మహాత్ముడైనటువంటి అర్జునుడికి మధ్య జరిగింది అంటున్నాడు. సంజయుడేమిటి ఎలా అంటున్నాడు, వాసుదేవుణ్ణి వాసుదేవుడు అన్నాడు, అర్జునుడిని అర్జునుడు అనుకుంటే మహాత్ముడైనటువంటి అర్జునుడు అంటున్నాడు. అంటే చెప్పినటువంటి భగవానుడికి ఏమీ లేదు ప్రశంస, విన్నటువంటి అర్జునుడికి ప్రశంస ఉంది. ఏమిటి విశేషణం ఇక్కడ వాడటంలో ఆంతర్యం అంటే, ఇంతటి అద్భుతాన్ని అందించినటువంటి జగద్గురువు సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ప్రశంసించకుండా అర్జునుడిని ప్రశంసిస్తున్నాడు సంజయుడు. ఇక్కడ ఎంతో లోతైన భావం ఉంది. ఎందుకంటే ఇటువంటి జ్ఞానాన్ని, ఈ గీతా జ్ఞానాన్ని విని అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళంతా మహాత్ములే అని చెప్పటమే సంజయుడి యొక్క ఉద్దేశం. చెప్పినటువంటి వాళ్ళు కాదు, విని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మహాత్ములు అని. మానవుల్లో ఎంతమంది వినగలుగుతారు, ఆ రోజుల్లో కన్నా ఈ రోజుల్లో కూడా ఎక్కువ మంది వింటున్నారంటే నూటికి ఒక్కళ్ళు కూడా లేరు. భగవద్గీతను వినటానికి సిద్ధపడేటువంటి వాళ్ళు నూటికి ఒక్కళ్ళు కూడా లేరు. మరి అలాంటి సందర్భంలో విన్నాడు ఇప్పుడు అర్జునుడు. సాధారణంగా మరి శ్రీకృష్ణుడికి ఏ ప్రశంస ఎందుకు లేదు, సంక్రాంతి పండక్కి పెద్ద పెద్ద ముగ్గులేస్తుంటారు ఆడవాళ్ళు, గృహిణులుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వేశారనుకోండి, వాళ్ళు కూడా ముందు రోజు రాత్రి కాస్త ప్రాక్టీస్ అవుతుంటారు, ఎన్ని చుక్కలు పెట్టాలా, ఎలా తిప్పాలా, ఏం చేయాలా అని. వాళ్ళందరూ కనుక ముగ్గులు వేస్తుంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు, ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచి వాళ్ళు వేస్తున్నారు కాబట్టి. కానీ ఒక 5 సంవత్సరాల అమ్మాయి అదే ముగ్గురిని కనుక అలా కనుక వేస్తూ ఉంటే అందరు ఆశ్చర్యపోతారు కదా. చిన్న చిన్న చేతులతోటి పెద్ద పెద్ద ముగ్గుల్ని కనుక వేస్తూ ఉంటే అందరు కూడా ఎంతో మెచ్చుకుంటారు, ఆశ్చర్యపోతారు, ఆమెను ప్రశంసిస్తూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళని ఎవరు ప్రశంసించరు, ఆ ఏముందిలే మామూలేగా అనుకుంటారు. అదేవిధంగా పెద్దవాడు కదా కారు నడుపుతుంటే ఏమి లేదు, అసలు డ్రైవర్లు కారు నడుపుతుంటే అమ్మ ఎంత తెలివిగా నడుపుతున్నారని ఎవడు అండవు. కానీ ఒక చిన్న అమ్మాయి కానీ ఇంతకుముందు అయితే ఆడవాళ్ళు కూడా కారు కనుక డ్రైవ్ చేస్తూ ఉంటే అందరు ఆశ్చర్యంగా చూస్తుంటారు, ఆహా ఏం అదృష్టం వాళ్ళది అన్నట్టు. కనుక వాళ్ళు నడిపితే ఆశ్చర్యంగా చూస్తారు. ఇదే విధంగా సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వశక్తివంతుడైనటువంటి వాడు, మహాజ్ఞానైనటువంటి వాడు, అవతార పురుషుడైనటువంటి వాడు, సాక్షాత్ భగవానుడైనటువంటి వాడు, అసలు ఈ గీతా జ్ఞానాన్ని బోధించడానికే అవతారం ఎత్తిరిచి వచ్చినటువంటి పరమాత్మ ఈ గీతా శాస్త్రాన్ని బోధించడం పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. ఇది ఆయనకు లీల. చిన్నప్పుడు ఆడుకున్నాడు కదా, దొంగతనాలు చేశాడు కదా, కొన్ని లీలలు, అలాగనే ఇది కూడా ఆయనకు లీల. ఆయనకేం పెద్ద కష్టం లేదు. మనబోటి వాళ్ళు కనుక ఎవరికైనా చెప్పాలంటే దానికి ఎంతో సాధన చేయాలి, ఎంతో ప్రాక్టీస్ చేయాలి, ఏ రకంగా చెప్పాలని ఆలోచించాలి, ఎవరెవరు ఏమైనా ప్రశ్నలు వేస్తారేమో అని, సందేహాలు ఏమైనా అడుగుతారేమో అని చూడాలి, అన్నీ జాగ్రత్తగా చూసుకొని ప్రవచనం చేయాలి. కానీ భగవానుడికి అదేం అక్కర్లా, అలవోకగా చెప్పేస్తూ ఉంటాడు, అంతా ఆయనకి ఫింగర్ టిప్స్ మీదనే ఉంటుంది. కనుక అటువంటి వాడు చెప్పడంలో గొప్ప ఏమి లేదు, అందుకని ఆయన ఏం ప్రశంసించలేం. కానీ అజ్ఞానంలో మునిగిపోయి అజ్ఞానం కారణంగా మోహం కలిగి భ్రమ కలిగి నేను దేహాన్ని అనేటువంటి భావనలో ఉండి అహంకార మమకారాలతోటి విషాదంలో మునిగిపోయినటువంటి అర్జునుడు ఈ గీతా శాస్త్రాన్ని యుద్ధరంగ మధ్యంలో యుద్ధ వాతావరణంలో గ్రహించటం, ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటం, దాని నుంచి తన యొక్క మోహం, తన యొక్క భ్రాంతి తొలగిపోవటం, ఆ కారణంగా తనలో ఉన్నటువంటి విషాదం కూడా తొలగిపోయి యుద్ధ విముఖుడైనటువంటి వాడు యుద్ధోన్ముఖుడు కావటం, ఇది ఒక మహత్తరమైనటువంటి సిద్ధిగా, ఒక ఘన విజయంగా, ఒక గొప్ప అద్భుతంగా భావించాడు సంజయుడు. అందుకే అర్జునుడికి ప్రశంస. కనుక గొప్పవాడికి పెద్ద ప్రశంస అక్కర్లా, సామాన్యుడు కనుక గొప్పవాడైతే అప్పుడు వాడికి ప్రశంస కావాలి. ఈ కారణం చేతనే పరిపూర్ణుడు, మహాజ్ఞాని, భగవానుడు అయినటువంటి వాసుదేవుణ్ణి ప్రశంసించకుండా ఈ జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని తన జీవితాన్ని ఉద్ధరించుకున్నటువంటి అర్జునుణ్ణి హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నాడు సంజయుడు. ఏమని, మహాత్ముడు అని. అంటే అర్జునుడు ఎట్లా అయితే మహాత్ముడయ్యాడో, యుద్ధ ప్రారంభంలో ఆయన మహాత్ముడు కాదు, గీతా బోధ ప్రారంభంలో మహాత్ముడు కాదు, అప్పుడు అల్పాత్ముడే, కానీ గీతా బోధతో ఆయన మహాత్ముడయ్యాడు. కనుక మనం కూడా అల్పాత్ములమైనటువంటి మనం ఈ గీతా జ్ఞాన బోధతోటి మనం మహాత్ములం అయ్యాం. ఒకవేళ ఎవరైనా కాకపోతే అవతారు. కనుక అల్పాత్ములైనటువంటి మనం మహాత్ములం కావటం జరిగింది. గీతా బోధతో అర్జునుడు మహాత్ముడయ్యాడు. శ్రీకృష్ణుని యొక్క బోధామృతాన్ని పానం చేసి సంసార బంధాన్ని, మోహాన్ని, భ్రాంతిని, అజ్ఞానాన్ని, దేహభావాన్ని పోగొట్టుకొని మన జీవితాలను మనం సార్థకం చేసుకోవాలి. అల్పాత్ములమైనటువంటి మనం మహాత్ములం కావాలి. అందుకే ఇక్కడ సంజయుడు అర్జునుడిని మహాత్ముడు అన్నాడు. ఇలా అర్జునుడిని మహాత్ముడిగా ప్రత్యేకంగా ప్రశంసించడంలో సంజయుడికి వేరే ఉద్దేశం కూడా ఏదో ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఏమిటది? జాగ్రత్తగా గమనించండి. ఎందుకిలా అర్జునుడిని ప్రశంసిస్తున్నాడు? కౌరవపక్షంలో మహామేధావులు ఉన్నారు, ధర్మతత్పరులు ఉన్నారు, నీతిజ్ఞులు ఉన్నారు, దూరదృష్టి గలవారు ఉన్నారు. ధర్మాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్భయంగా చెప్పగలిగినటువంటి వారు ఉన్నారు. ధృతరాష్ట్రుని యొక్క క్షేమాన్ని కాంక్షించి ధృతరాష్ట్రుడికి ఇష్టం లేకపోయినా సరే ఆయనకి ఎలా అయితే శ్రేయస్సు కలుగుతుందో, క్షేమం కలుగుతుందో, దాన్ని ధైర్యంగా కొండ బద్దలు పెట్టినట్టుగా చెప్తారు. ఇద్దరున్నారు అలాంటి వాళ్ళు, ఒకటి విదురుడు, రెండు సంజయుడు. విదురుడు ఎందుకు అలా చెప్పగలుగుతాడంటే ఆయన తమ్ముడు, ధృతరాష్ట్రుడికి తమ్ముడు, కాస్త స్వతంత్రం ఉంది. రెండవది ఆయన యమధర్మరాజు, యమధర్మరాజే విదురుడిగా జన్మించాడు శాపవశాత్తు, కాబట్టి ధర్మం తప్పటం ఆయనకి తెలియదు, ఎప్పుడు ధర్మం మాత్రమే మాట్లాడతాడు. మరి రెండవది సంజయుడు, ఇదిగో ఇప్పుడు మన హీరో. ఈయన ఎందుకని మాట్లాడతాడు? ఈయన పాపం చాలా చిన్నతనంలో పిల్లవాడిగా ఉన్నప్పుడు దగ్గర తీశాడు ధృతరాష్ట్రుడు, చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తీసుకున్నాడు. అంటే ఈయన తండ్రి, ఈ సంజయుడి యొక్క తండ్రి ధృతరాష్ట్రుడికి రథం నడిపేవాడు, రథం నడిపేవాడి కొడుకు సంజయుడు. కాకపోతే తండ్రిలాగా కేవలం రథం నడపటం కాదు, ఇతనికి ధర్మాధర్మాలన్నీ కూడా బాగా తెలుసు, ధర్మ సూక్ష్మాలన్నీ తెలుసు. అందుకనే ఈయన్ని పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు. మరి ఆ పదవికి వన్యదేవాలి కనుక ఎప్పుడెప్పుడు ఏదేది అవసరమో నిర్భయంగా ఏమాత్రం భయం లేకుండా ధృతరాష్ట్రుడితో చెప్తాడు. ఇంకో విశేషం ఏమిటంటే అవసరమైతే తిడతాడు కూడా. అక్కడక్కడ సంజయుడు తిట్టడం కూడా ఉంది, విదురుడు మాత్రం తిట్టడు, ఆయన చెప్పటమే. కానీ ఈయన మాత్రం కాస్త తిట్టి కూడా చెప్తాడు. మనం పిల్లల్ని కనుక తప్పుదోవలో పడితే కాస్త కొట్టి చెప్పినట్టుగా ఈయన తిట్టి కూడా చెప్తాడు. మరి ఏమండి, భీష్ముడు ఉన్నాడు కదా, ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా, ఇంకా వీళ్ళంతా ఉన్నారు కదా అని అంటే ఉన్నారు. వాళ్ళకు కూడా పైన చెప్పినటువంటి మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి. ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళే. అయితే నిర్భయంగా ధర్మాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కాస్త వెనకం చేస్తాడు. ఇది వాళ్ళల్లో ఉన్నటువంటి దోషం, భీష్ముడైనా ద్రోణుడైనా. నిజంగా భీష్ముడు భయపడాల్సినటువంటి పని ఏముంది? ఆయన ఎదిరించగలిగినటువంటి మొనగాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ప్రపంచంలోనే ఎవడు లేడు. అయినప్పటికీ కూడా ధర్మం చెప్పాల్సి వచ్చినప్పుడు కొద్దిగా వెనకడిగేస్తాడు. ద్రోణాచార్యుడు, భీష్ముడు కనుక వెనకడిగేస్తే ద్రోణాచార్యుడు ఆయన ఎట్టడో ఈయనట్ట. మరి ఇప్పుడు ధృతరాష్ట్రుడికి ఏదైనా శ్రేయస్సు చెప్పాలంటే ఇప్పుడు అవకాశం సంజయుడికే ఉంది. ఎందుకని అంటే విదురుడు ఇక్కడ లేడు కాబట్టి, విదురుడు తీర్థయాత్రలకని వెళ్ళాడు కాబట్టి. విదురుడు లేడు కాబట్టి ధృతరాష్ట్రుడికి ఏదైనా చెప్పాలంటే సంజయుడే చెప్పాలి. సంజయుడు ఎలాంటి వాడు? ధర్మపక్షపాతి, ధర్మం తెలిసినటువంటి వాడు, పాండవుల ధర్మపక్షం అని తెలిసినటువంటి వాడు, అందుకని పాండవ పక్షపాతి. పాండవ పక్షపాతి, ధర్మపక్షపాతి, కానీ దుర్యోధను ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయస్సు కోరుకునేడు వాడు. ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయస్సు కోరుకుంటాడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతన్ని పెంచి పెద్ద చేసినటువంటి వాడు, ఉద్యోగం ఇచ్చినటువంటి వాడు, అన్నం పెట్టినటువంటి వాడు, కనుక విశ్వాసపోతు. ధృతరాష్ట్రునికి కీడు జరుగుతుంటే చూస్తా ఊరుకోడు. మరి ఇప్పుడు ధృతరాష్ట్రుడికి కీడు జరగబోతా ఉంది. ఏమిటది? యుద్ధం కనుక కొనసాగితే ధృతరాష్ట్రుడి పని అవుట్. కాబట్టి ధృతరాష్ట్రుడికి మేలు కలిగేటువంటి ఉపాయాన్ని చెప్పాలి. అతడు విన్నా వినకపోయినా సరే తన తన ధర్మం. ఈ 10 రోజుల యుద్ధంలో దాదాపు 20 మంది ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులు చచ్చిపోయారు. 100 మందిలో 20 మంది పోయారు, 80 మంది ఉన్నారు. వీళ్ళందరూ భీముడి చేతిలోనే పోయారు. భీముడు ప్రతిజ్ఞ చేశాడు, 100 మందిని నేనే చంపుతాను అని. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు కూడా యుద్ధం జరిగితే చావటం ఖాయం, యుద్ధం ఆగితే వాళ్ళు బ్రతుకుతారు. యుద్ధం కనుక జరిగితే ఆ 100 మంది కూడా 80 మంది కూడా పోతారు. కనుక 100 మంది పుత్రులు ఉన్నప్పటికీ కూడా పుత్రహీనుడై దిక్కులేనివాడై వృద్ధాప్యంలో భయంకరమైనటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుందే ఈ ధృతరాష్ట్రుడని సంజయుడికి లోపల ఎంతో బాధ. అలాగని కౌరవుల విజయాన్ని నేను కోరుకోలా, అధర్మం గెలవాలని నేను కోరుకోవట్లా, కానీ ధృతరాష్ట్రుడికి గది పట్టుద్ది కదా, 100 మంది కొడుకులు పోతారు కదా. ఈ గుడ్డివాడు ఆ గుడ్డి భార్యను పెట్టుకొని ఆమె కళ్ళ గుడ్డడ్డం కట్టుకుంది, వీళ్ళిద్దరు ఎలా బ్రతుకుతారు కొడుకులు లేకుండా అని బాధ. అందుకని ఇప్పటికైనా సరే యుద్ధం కనుక ఆగిపోతే మిగిలిన పుత్రులైనా బ్రతుకుతారు. కానీ వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇస్తే, వీళ్ళ రాజ్యం వీళ్ళు తీసుకుంటే, సంధి చేసుకుంటే మిగిలిన వాళ్ళందరూ బ్రతుకుతారు. పోయిన వాళ్ళు బాగా చాలామంది సైన్యం బ్రతుకుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా సైన్యం కూడా ఎక్కువ పోలా, ఈ 18 లక్షల సైన్యంలో ఏదో 2 లక్షల్లో 3 లక్షల్లో పోయినాయి, కానీ మొత్తం ఏం పోల. అలాగనే భీష్ముడు నేలగొలినప్పటికీ మిగిలినటువంటి వీరులందరూ కూడా బ్రతికే ఉన్నారు. ద్రోణాచార్యుడు కానీ, కర్ణుడు కానీ, అశ్వత్థామ కానీ, దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ, శకుని కానీ, అందరూ వీళ్ళందరూ జీవించే ఉన్నారు. మరి ఇప్పుడు యుద్ధం ఆపాలంటే ఎవరి చేతుల్లో ఉంది? అది ధృతరాష్ట్రుడి చేతుల్లో ఉంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు చక్రవర్తి, ఆపు అంటే ఆపాల్సిందే. కానీ ఈయన అండం, ఈయన దగ్గర కొన్ని పడికట్టు పదాలు ఉన్నాయి. ఎవరన్నా వచ్చి, పెద్దలు మహాత్ములు వచ్చి, అయ్యా మహారాజా యుద్ధం జరిగితే నీకు సర్వనాశనం జరుగుద్ది, నీకు ప్రమాదం, నీ పక్క ధర్మం లేదు, ధర్మం అటువైపు ఉంది, కనుక యుద్ధాన్ని ఆపు అంటే, అయ్యా నా ఉద్దేశం కూడా అదేనయ్యా, నేను యుద్ధాన్ని ఆపాలని అనుకుంటున్నా, కానీ మా వాడు వింటలేదుగా, నేనేం చేసేది అంటాడు. లోపల లోపలేమో కొడుకుని ప్రోత్సహిస్తుంటాడు, మా అబ్బాయి నా మాట వింటలేదు, మీరు చెప్పండి కొద్దిగా, వాడు వింటాడేమో, మీరు కనుక చెబితే వింటాడు, చెప్పండి అంటుంటాడు. ఎవరు వచ్చినా ఇదే మాట ఆయన మాట్లాడేది తప్ప. కానీ సంజయుడికి తెలుసు, యుద్ధం ఆపాలంటే ధృతరాష్ట్రుడికి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ధృతరాష్ట్రుడి యొక్క మనస్సులో ఈ సంధి బీజాలు కనుక నాటితే, ఏదో ఒక విధంగా యుద్ధం కనుక ఆగిపోతే, ఎప్పటికైనా పెద్ద నష్టం లేకుండా యుద్ధం ఆగిపోతే మంచిది అని అనుకున్నాడు. ఈ ప్రయత్నంలో భాగమే ఈ శ్లోకం. ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం మొత్తం ఆ ధృతరాష్ట్రుడి యొక్క మనస్సులో సంధి బీజాలు నాటటానికి మాత్రమే ఈ పదాలన్నీ కూడా వాడాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిలో నిద్రాణమైనటువంటి వీరత్వాన్ని మేల్కొల్పాడు, గాంధీవం ధరించి యుద్ధ సన్నద్ధుడయ్యాడు అర్జునుడు. కనుక నీకు పుత్రశోకం తప్పదయ్యా మహారాజా అనేటువంటి హెచ్చరిక, ఆ మాటలు చెప్పకుండానే ఆ హెచ్చరిక దీంట్లో దాగుంది. పోతావు నువ్వు, అయిపోతావు అనేటువంటి భావన చెప్పకుండానే చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడిని ప్రశంసించడంలో ఎందుకని అర్జునుడిని ప్రశంసిస్తున్నాడు? అర్జునుడిని ప్రశంసించడంలో అద్భుతమైనటువంటి భావన ఏమిడి ఉంది. అయితే మరి ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడు? ఇప్పుడు అందరి సంగతి చెప్పుకుంటున్నాం, ధృతరాష్ట్రుడు ఎలా మాట్లాడతాడో కూడా చెప్పుకున్నాం. కానీ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని, కళ్ళు లేవని గుడ్డివాడు అనుకుంటాం, కానీ ఆయనకి పాపం మనస్సు కూడా మూగబోయింది, అది కూడా గుడ్డిదే. ఎందుకనంటే ఎవరైనా సరే మంచి మాటలు కనుక చెప్తే చక్కగా వింటాడు, అస్సలు ఆచరించడు. అది ఆయన బుద్ధి. కనుక ధృతరాష్ట్రుని యొక్క అంధత్వం శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు, అతడి మనోబుద్ధులు కూడా గుడ్డియే. అది కూడా తెలుసు సంజయుడికి, ధృతరాష్ట్రుడి గురించి తెలియనటువంటి విషయమే లేదు. ఆయన మనస్సులో ఏమనుకునేది కూడా సంజయుడికి తెలుసు. తాను ఏం మాట్లాడినా చెవిటివాడి ముందు శంఖం వదినట్టేనన్న సంగతి కూడా తెలుసు. అయినా సరే తన ప్రయత్నం లోపం ఉండకూడదు, అందుకనే తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు. తన ప్రయత్నంలో ఏ లోపం ఉండకూడదు. ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం తెలుసు, తాను చెప్పినా వినడని తెలుసు. అయినప్పటికీ తాను చెప్పటం తన ధర్మం. ఇలాంటి సమయంలో, ప్రమాదకరమైనటువంటి సమయంలో తాను మౌనంగా ఉంటే బాగుండదు, కనుక ఖచ్చితంగా చెప్పాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో ఇదిగో ఇక్కడ జరిగినటువంటి సంభాషణ చెబుతున్నాడు. ఎందుకంటే ఆ ధృతరాష్ట్రుడిలో భయం కలగాలి. రాబోయే శ్లోకాలు కూడా ఏంది, ఆహా ఆ సంభాషణ ఏంటంటే నా మనస్సు అలా పొంగిపోతా ఉంది, ఆ విశ్వరూపాన్ని దర్శిస్తుంటే నేను ఎలా ఉన్నానో చెప్పడానికి వీలు లేకుండా ఉంది అని ప్రశంసిస్తున్నాడు. ఎందుకంటే కాస్త ధృతరాష్ట్రుడికి ఒక ఆ శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం తెలియాలి, అర్జునుడి యొక్క ప్రతాపం తెలియాలి, పాండవుల యొక్క ధర్మం తెలియాలి, తమ యొక్క అధర్మం తెలియాలి. ఇలా తెలిస్తేనైనా ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో చూద్దాం. ప్రయోజనం ఉండదని తెలిసినా ఆశ ఇది. అందుకనే తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు. మరి తనకెంతో అద్భుతంగా అనిపించినటువంటి, రోమహర్షణం కలిగించినటువంటి ఈ జ్ఞానాన్ని వినటం సంజయుడికి ఎట్లా కుదిరిందో మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఆ శ్లోకాన్ని మనం రేపు చెప్తున్నాం.